శ్రీల ప్రభుపాదకి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 13వ అధ్యాయం శ్లోకం సంఖ్య 20. ఏన చైవాభిపన్నోయం ప్రాణై ప్రియతమైరపి జన సద్యో వియుజ్యేత కిము తాన్యైర్ధనాదిభిః. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణకృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం మహత్తరమైన కాల ప్రభావమునకు లోనగు వాడెవడైనను తన ప్రియతమ ప్రాణమునే అర్పించవలనచో ఇక ధనము గౌరవము సంతానము క్షేత్రము గృహాది ఇతర విషయములను గూర్చి వేరుగా తెలుపు అవసరమేమున్నది. భాష్యం ప్రణాళికలను తయారు చేయుటలో తలమునకలయ్యున్న ఒక గొప్ప భారతీయ శాస్త్రజ్ఞుడు ముఖ్యమైన ఒక ప్రణాళికా సంఘపు సభలో పాల్గొనుటకు చనునప్పుడు అకస్మాత్తుగా అనివార్యమైన కాలము చేపిలోబడు పిలుపు పెట్టబడి తన ప్రాణమును భార్యను సంతానమును గృహమును క్షేత్రమును ధనమును కాలాధీనము చేసివేసెను. రాజకీయ కల్లోల పరిస్థితి ఏర్పడి భారతదేశము హిందుస్థాన్ మరియు పాకిస్తాన్ అనే దేశములుగా విభజింపబడిన సమయమున కాల ప్రభావమున పలువురు భారతీయ ధనవంతులు ప్రాణమును ఆస్తిని గౌరవమును కోల్పోయేవి. ఆ విధమైన వేలాది ఉదాహరణములు ప్రపంచమంతటను మరియు విశ్వమంతటను గలవు. ఇవన్నీ కాల ప్రభావపు ఫలితములై ఉన్నవి. కనుక సారాంశమేమనగా కాల ప్రభావమును అతిశయించు శక్తివంతుడైన జీవుడు విశ్వమంతు లేనేలేడు. కాల ప్రభావమును గూర్చి చింతించుచు పెక్కురు కవులు కవిత్వమును వ్రాసియుండేది. కాల ప్రభావంలోనే విశ్వములలో అనేక విపత్తులు సంభవించున్నవి. అయినప్పటికీ ఎవరూ వాటిని ఏ విధముగాను నివారింపలేకపోయేది. మన దైనందిన జీవనమును కూడా మన పరిధికి అతీతములైన విషయములు అనేకములు జరుగుచుండును. ప్రతిక్రియారహితముగా వాటిని మనము అనుభవించుటయో లేదా ఓర్చుకునుటయో కావింపవలెను. కాల ప్రభావం అనగా ఇది ఏ విష్ణుపాదాయ కృష్ణ భక్తివేదాంత స్వామి నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారుణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భారతీయ శాస్త్రజ్ఞుడు, ప్రణాళికలను తయారు చేయటంలో తలమునుగులైన భారతీయ శాస్త్రజ్ఞుడు ముఖ్యమైన ఒక ప్రణాళిక సంఘపు సభలో పాల్గొనటకు చెందినప్పుడు అకస్మాత్తుగా అనివార్యమైన కాలముచే పిలుపు పెట్టబడి తన ప్రాణమును, భార్యను, సంతానం, గృహం, ధనం కాలాధీనం చేసివేశాను. ఇక్కడ ప్రభుపాదులు వారు ఒక శాస్త్రవేత్త మరియు రాజకీయ నాయకుడు లాంటి వ్యక్తి గురించి చెప్తున్నారు. ఎవరు ప్రపంచంలోనే యాక్చువల్గా ఈ అణుశాస్త్రవేత్త అనమాట ఆయన, అందుకు పేరు రాయలేదు ప్రభుపాదులు వారు. తెలుసా మీకు హోమీజీ బాబా? చూసారా? మీకే తెలియదు. సో భారతదేశంలో ఎంతకాలం అయింది ఇది మనకి స్వతంత్రం వచ్చి? 47, అంటే సుమారుగా 60 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. 60-70 సంవత్సరాలు అతను చనిపోయిందా? సో ఓకే, 60 సంవత్సరాల లోపే, ఇంకా తక్కువ, 50 కంటే కూడా తక్కువ చెప్పాలండి, 50 సంవత్సరాలు సుమారుగా, 50-60 మధ్య. అప్పుడు జరిగిందే మనకేం తెలియలేదు. 50-60 సంవత్సరాలు జరిగిందే, ఇప్పుడు ఎవరికి తెలియదు. మనం అందరం కూడా ఇంటర్మీడియట్ ఇవన్నీ చదివాం, కానీ మనకి తెలియదు. అలాగే చరిత్రలో ఎంతోమంది, ఇక్కడ అదే చెప్తున్నారు, ఎంతోమంది వస్తున్నారు వెళ్తున్నారు. కైజర్ తెలుసా? కైజరా? కైజర్ తెలుసా మీకు? కైజర్ ఎవరు? కైజరు అంటే అతను ప్రపంచాన్నే వెళ్ళాడు ఒక సమయంలో, మొత్తం ప్రపంచాన్ని. తెలియదు కదా, చూసారా? ఇలాగా వీళ్ళు ఎంతకాలం కాదు, జస్ట్ 100, 200, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, 500 సంవత్సరాల లోపు చాలామంది ఉన్నారు. హిట్లర్ అంటే దాదాపుగా తెలుసు ఇప్పుడు ప్రస్తుతం, కానీ కైజర్ అంటే తెలియదు. ఆయన కూడా ప్రపంచాన్ని వెళ్ళాడు. చాలామందికి అంతెందుకు? ఇంకా పరీక్షిత్ మహారాజ్ అంటే తెలుసా? మనకి తెలుసు, భక్తులకి తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. అంటే చూడండి, భక్తుల గురించే ఇంకా అందరికీ తెలియడం లేదు, ఇంకా సాధారణమైన వాళ్ళ గురించి ఎవరికి తెలుస్తుంది? అఫ్కోర్స్ భక్తుల గురించి ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది, తెలియలేని వాళ్ళకి తెలుసుకోరన్నమాట వాళ్ళు. ఎందుకని? తెలివైన వాళ్ళే భక్తుల గురించి తెలుసుకుంటారు, మిగతా వాళ్ళు తెలుసుకున్నా అదంతా కూడా తాత్కాలికమైంది, కానీ భక్తుల జీవితం శాశ్వతమైంది చెప్తాం మనం. మరి సాధారణమైన వ్యక్తుల జీవితం కూడా శాశ్వతమైంది అనుకోవచ్చు కదా. భక్తుల జీవితం ఏ విధంగా శాశ్వతమైంది? ఎందుకని శాశ్వతమైందంటే, భక్తుల జీవితం మనం అందరం గుర్తుపెట్టుకోకపోవచ్చు, కానీ కృష్ణుడు గుర్తుంచుకుంటాడు. ఎవరి జీవితం? భక్తుల జీవితం. కృష్ణుడు సాధారణమైన వ్యక్తుల జీవితం గుర్తుంచుకోవాలనుకుంటాడా? అనుకోడు. ఎందుకని? ఒకవేళ నిజంగా సాధారణమైన వ్యక్తి చేసిన పనులు గుర్తుంచుకుంటే కృష్ణుడు వాళ్ళ కృప ఇవ్వలేడు. మళ్ళీ కృప ఇవ్వాలంటే అవన్నీ గుర్తుంచుకుంటే, మనం ఒక కొడుకు తండ్రి కొడుకు చేసిన తప్పులే ఎప్పుడూ గుర్తుంచుకుంటే క్షమించగలడా? ఎప్పుడైనా మళ్ళీ కృప ఇవ్వగలడా కొడుక్కి? ఇవ్వలేడు. కాబట్టి మనం అనుకోవచ్చు, మరి పరీక్షిత్ మహారాజు గురించి కూడా ఎవరికి తెలియదు కానీ భగవంతుడికి తెలుసు. భగవంతుడికి తెలిస్తే అది శాశ్వతమైంది. అదేవిధంగా శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారు. ఏ విధంగా? ప్రభుపాదులు వారు కానీ, అందరు ఆచార్యులు పరీక్షిత్ మహారాజు గురించి చెప్తున్నారు. కానీ ఎవరైనా భౌతికంగా ఉన్న రాజులు కానీ, ఆ మాటకు వస్తే వైదిక సంస్కృతిలో ఉన్న రాజులైనా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరి గురించి మనం భాగవతంలో రాయడం లేదు, చర్చించడం లేదు. వాళ్ళు కూడా రాజ్యాన్ని చాలా చక్కగా, ఎంత చక్కగా అంటే అన్ని వర్షాలు అన్ని సుభిక్షంగా, ఎటువంటి ఇబ్బందులు లేవు, కానీ వాళ్ళు భక్తులు కాదు. కాకపోవడం వల్ల వాళ్ళ గురించి మనం చర్చించాం, వాళ్ళ గురించి ఆలోచించాం. ఎందుకని? తెలివైన వాళ్ళు సమయాన్ని వృధా చేయరు. ఇక్కడ మనం చర్చిస్తుంది ఆ కాలం గురించి. తెలివైన వాళ్ళు దేని గురించి ఆలోచిస్తారు? ఏదైతే మనకి శాశ్వతమైన జీవితాన్ని ఇస్తుందో దాని గురించి ఆలోచిస్తారు. శాశ్వతమైన జీవితాన్ని ఇచ్చేది ఏమిటి? శాశ్వతమైన జీవితాన్ని ఇచ్చేది ఏమిటి మనకి? కృష్ణ చైతన్యం, కృష్ణుడు. లేదా శాశ్వతమైన జీవితాన్ని ఇచ్చేది భక్తులు, శాశ్వతమైన జీవితాన్ని ఇచ్చేది భాగవతం. కాబట్టి తెలివైన వాళ్ళు ఏంటంటే ఈ విధంగా సమయాన్ని వృధా చేయరు. చాలామంది మనకి ఇప్పుడు కూడా, అంటే ఆధ్యాత్మిక జీవితం పేరుతోటి చివరికి దేశభక్తి ఇది ప్రచారం చేస్తూ ఉంటారన్నమాట. మనకు కొన్ని రకాల మిషన్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఏమిటి? ఆధ్యాత్మిక జ్ఞానం పేరుతోటి దేశభక్తిని, మన దేశం కోసం మీరు బాగా తినాలి, ఏదైనా తినండి పర్లేదు, మన దేశం కోసం పోరాడాలి. ఇంకా వాళ్ళు ఎంతవరకు ఏ విధంగా చెప్తారంటే, మన దేశం ఆర్థికంగా ముందరికెళ్ళాలి అని కూడా ప్రచారం చేస్తుంటారు. ఆధ్యాత్మిక జీవనం పేరుతోటి వాళ్ళ సంస్థ ఉంటుంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఏదో భగవద్గీత భాగవతం గురించి చెప్తారు, కానీ వాళ్ళ లక్ష్యం ఏంటి, మన దేశం ఈ ఆధ్యాత్మిక జీవనం మన దగ్గర ఉంది కాబట్టి మన దేశమే ఆర్థికంగా ముందలు ఉండాలి. అసలు దీనికి దానికి ఏమాత్రం సంబంధం లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం మన దగ్గర ఉంది, అది మంచిదే, కాబట్టి మన దేశమే అన్నిటికంటే ముందల ఆర్థికంగా ఉండాలని ఏముంది? ఆర్థిక స్థితికి ఆధ్యాత్మిక స్థితికి ఏమాత్రం పొంతన అనేది లేదు. ఆర్థిక స్థితికి ఆధ్యాత్మిక స్థితికి ఏమాత్రం పోలిక పొంతన అనేది లేదు. మనం చూడొచ్చు చాలామంది భక్తులు, శుద్ధ భక్తులు, వాళ్ళు ధనంతోనే శుద్ధ భక్తులయ్యారా? ధనం ఉంటేనే శుద్ధ భక్తులా, లేదా ధనం ఉంటేనే ఆధ్యాత్మిక జ్ఞానం పొందారా? ధనం ద్వారానే వాళ్ళు అందరికంటే గొప్పవాళ్ళుగా చూపించారా? లేదు, కేవలం భక్తి ద్వారా. కాబట్టి దేశభక్తి ఇవన్నీ కూడా కేవలం సమయాన్ని వృధా చేసుకోవడమే. అందుకే ఏమవుతుంది, విభజింపబడిన భారతదేశం, పాకిస్తాన్, హిందుస్థాన్ కాలప్రభావమున పలువురు భారతీయ ధనవంతులు, చాలామంది మొదట్లో ధనవంతులు ఉన్నారు, వాళ్ళందరూ భారతదేశం మొదట్లో విడినప్పుడు. ఇప్పుడు వాళ్ళందరి గురించి మనం చెప్పుకుంటున్నామా? వాళ్ళందరూ దేశ నాయకులుగా ఉన్నారు. ఎవరు? భారతదేశం హిందుస్థాన్ పాకిస్తాన్గా విడబడిపోయినాం భారతదేశ నాయకులుగా. ఇప్పుడు వాళ్ళ గురించి తెలియదు. ఇప్పుడు మహా అంటే చాలామంది గాంధీ గురించి తెలుసు. ఆ పోరాటం చేసిన ఎవరైతే, ఇంకా వల్లభాయ్ పటేలు, నెహ్రూ, ఇంకా అందులో కొంతమంది గురించి తెలుసు. ఇంకా ఎంతోమంది పోరాడారు, వాళ్ళందరి గురించి తెలుసా అంటే, ఇప్పుడు వచ్చే పిల్లలకి, ఇప్పుడు ఎవరైతే 10వ తరగతి చదువుతున్నారో వాళ్ళకి చాలా తక్కువ మంది గురించి మాత్రమే తెలుసు. ఇంకా రాను ఇంకో 50 ఏళ్ల తర్వాత గాంధీ ఒక్కళ్లే మిగులుతారు. 200 సంవత్సరాల తర్వాత, ఇంకో 200 సంవత్సరాల తర్వాత గాంధీ కూడా ఉండడు. మనకి ఇక్కడ ఈ రాజ్యం అంతెందుకు? ఒక 100 సంవత్సరాల క్రితం లేదా 200 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశాన్ని ఏలిన రాజు ఎవరు తెలుసా మనకి? 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, కానీ రాజులు కూడా ఉన్నారు ఆ సమయంలో. 200 సంవత్సరాల క్రితమే కదా వాళ్ళు వచ్చింది. పోనీ 250 సంవత్సరాల క్రితం ఎవరు ఉన్నారు ఇక్కడ తెలుసా? తెలియదు. అదేవిధంగా మీ తండ్రి గారికి, తండ్రి గారి తండ్రి గారు 4 తరాల క్రితం అతని పేరేంటి, అతను ఏం చేశారు? ఎందుకని మనం చాలామంది మనం అనుకుంటాం, ఏంటి నా వంశం, నా వంశం, నా కులం, నా కులం, నా జాతి, నా ఊరు. 4 తరాల క్రితం అతని పేరేంటి, అతను ఏం ఘనకార్యం చేశాడు, లేదా ఏమి చెడ్డ పని చేశాడు, పోని ఏం చేశాడు తెలుసా మీకు? మనం ఆలోచిస్తామా? లేదు. కానీ మనం అంటే కృష్ణ భక్తి చేయాలంటే, లేదా కృష్ణ భక్తికి రావాలంటే, అంటే అన్నీ వదిలేసి వాళ్ళు ఏంటంటే ఏంటది ఏదో పరుగు పోయినట్లుగా, ఏంటి మేము ఇంత తక్కువ స్థాయికి చెందిన వాళ్ళమా, మేము అన్నీ వదిలేసి రావాలా, మాకు చాలా ఏంటి, మా వంశం చాలా గొప్పది, అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఏమి సదుపాయాలు లేని వాళ్ళు వస్తారనో రకరకాలుగా ఇక్కడికి రావడానికి. ఇదంతా అహంకారం. ఏమిటి అహంకారం అంటే, నేను గొప్పవాడిని, నా వంశం గొప్పది, కానీ మన వంశమో మనమో మన యొక్క విలువ ఎంత? నిజానికి సృష్టిలో ఏమీ మనకేం పెద్ద విలువ ఏం లేదు, మన వంశానికి కూడా లేదు. ఎవరో గుర్తుంచుకోరు, మనమే మనకే తెలియదు మన వంశం గురించి. ముఖ్యమైన మాట ఇది, ముఖ్యమైన విషయం ఇది. మనమేంటి గొప్పది గొప్పదంటున్నాం, మరి మీ వంశం గొప్పదని నువ్వు అన్నప్పుడు నీకెంతవరకు తెలుసు? 4 తరాల ముందలో ఉన్న వ్యక్తి ఏం చేశాడో, ఎలా చేశాడో, ఎలా జీవించాడో కూడా మనకు తెలియదు. కానీ మనమేమనుకుంటాం, నా వంశం, నా వంశం, నా కుటుంబం, నా జాతి, నా తెగ, నా కులం అనుకుంటాం. అవన్నీ ఏమి లేవు అన్నమాట. అవన్నీ ఉన్నాయి, అవి లేవని కాదు పూర్తిగా, అది కానీ అవన్నీ కూడా తాత్కాలికం, కేవలం క్షణికం మాత్రమే. భగవంతుడి దృష్టిలో, కృష్ణుడి దృష్టిలో ఇదంతా చాలా క్షణికమైంది అన్నమాట. ఎలాగా మనం చూడొచ్చు, మహావిష్ణువు ఒక శ్వాసలో ఏం జరుగుతుంది, శ్వాస వదిలేసినప్పుడు మహావిష్ణువు కారణ జలంలో ఉండి ఒక శ్వాస విడిచినప్పుడు ఏం జరుగుతుంది, అన్ని విశ్వాలు అండాలు బయటకు వస్తాయి, విశ్వాలు ఒక శ్వాసలో. శ్వాస వదిలేసి మళ్లీ పీల్చుకోగానే ఏం జరుగుతుంది, మళ్లీ అన్ని అండాలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి, అంటే నాశనం అవుతాయి అనుకో. మనం గాలి పీల్చి వదులుతున్నప్పుడు మనకెంత సమయం పడుతుంది, ఒక సెకండ్ లేదా 2 సెకండ్లు అనుకుందాం. అంటే భగవంతుడి దృష్టిలో, భగవంతుడి యొక్క 2 సెకండ్ల కాలంలో ఏం జరుగుతుంది, మనకు అనేక వందల కోట్ల వందల కోట్ల సార్లు పుడుతున్నాం, మరణిస్తున్నాం. ఇన్ని అనేక రకాల వంశాల్లో, అనేక రకాల జాతుల్లో, అనేక రకాల జీవుల్లో, అనేక రకాల శరీరాల్లో, మరి ఎక్కడుంది మన వంశం, మన కులం, మన జాతి, మన ప్రదేశం? ఇలా ఆలోచిస్తే కొన్నిసార్లు మనం అనుకుంటాం, అదేంటి భగవంతుడు, మరి నేను భగవంతుడి దగ్గరికి వస్తున్నా, త్వరగా నన్ను తీసుకెళ్ళొచ్చు కదా కృష్ణుడు, అంటే నేను కృష్ణుడి దగ్గరికి వచ్చాను, నాకు ఇక భౌతిక సంసారం వద్దు, కృష్ణ నన్ను త్వరగా తీసుకెళ్ళిపో అని మనం ప్రార్థించామనుకోండి, మరి వెంటనే కృష్ణుడు తీసుకెళ్లొచ్చు కదా, ఎందుకు నేను ఇంకా 100 సంవత్సరాలు ఉండాలి, కొన్ని అనేక జన్మలు నాకు అవసరం అవుతున్నాయి, అంటే అనేక జన్మలు నేను ఉండాల్సి వస్తుంది, ఇక్కడ మళ్లీ మళ్లీ జన్మించి మళ్లీ భక్తి చేసి పూర్తిగా చేయడం చాలా కాలం పడుతుంది కదా. కానీ కృష్ణుడి దృష్టిలో అది, కృష్ణుడి దృష్టిలో ఒక సెకండ్ కూడా ఉండదు, ఎందుకని ఒక సెకండ్లో అనేక కోట్ల జన్మలు ఎత్తుతున్నాం మనం, ఒక సెకండ్ కూడా లేదనమాట. ఎప్పుడైతే మనం చెప్తున్నా వెంటనే తీసుకెళ్లిపోతున్నాడు అనమాట. ఎలాగా మన తల్లి, మన చిన్నపిల్లాడు ఇంట్లోంచి వదిలేసినప్పుడు మనం చూడొచ్చు, ఏంటి వాడు అటు ఇటు తిరుగుతాడు, ఎప్పుడైతే అమ్మ అమ్మ అనగానే వెంటనే వెళ్ళి పట్టుకుని వచ్చేస్తాం, అంటే తల్లి తీసుకొచ్చేస్తుంది వెంటనే. అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే భగవంతుడిని ప్రార్థించడం వల్ల వెంటనే భగవంతుడు తీసుకెళ్లిపోతున్నాడు. కాబట్టి మనం అనుకుంటున్నాం చాలా కాలం పడుతున్నది అనుకుంటున్నాం కదా, చాలా అనేక జన్మలు ఎత్తాలి, కానీ మన దృష్టిలో ఈ భౌతిక సంసారం దృష్టిలో అది చాలా కాలం, కానీ కృష్ణుడి దృష్టిలో చాలా కొంచెం, అసలు పెద్ద సమయమే లేదు. అందుకే ప్రభుపాదుల వారు కూడా చెప్తుంటారు, ఏంటి మనం ఈ భౌతిక సంసారం నుంచి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం ఎలాంటిదంటే మనం కళ్ళలో ఉంటాం, కలగంటున్నాం అనమాట, భౌతిక అక్కడే ఉన్నాం మనం, కలగంటున్నాం, ఏంటి నేను ఇలా ఉన్నాను, నాకు భార్య పిల్లలు ఇలా ఉంది, ఇదంతా భౌతిక సంసారంలో, లేదా ఒక పందిగాను కుక్కగాను రకరకాల జన్మలన్నీ కూడా కాల ప్రభావం అనమాట. ఇది అక్కడ కాల ప్రభావం లేదు, ఇదంతా కూడా కాల ప్రభావంలో జరుగుతుంది ఇక్కడ భౌతిక సంసారం. కాబట్టి ఇదంతా జరుగుతుంది, ఎప్పుడైతే మనం లేదు లేదు ఇదంతా కూడా దుఃఖంగా ఉంది, ఏంటి కష్టంగా ఉందని వెంటనే మేల్కోవడానికి ప్రయత్నం చేస్తాం, అదే కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవడం ఒక విధంగా చెప్పాలని. దీని అనేక విధాలుగా మనం చెప్పొచ్చు మేల్కోవడం అనమాట. ఒక పులి కథ చెప్తుంటాం మనం, ఇప్పుడు కళ్ళలో మనకి పులి వెంటబడుతూ ఉన్నట్టుంటుంది, భయం ఎప్పుడైతే వేస్తుంది వెంటనే కళ్ళ నుంచి లేస్తాం. అలాగే మనం కూడా భౌతిక సంసారంలో ఆనందించి భోగించి 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 ఎప్పుడైతే ఇంకా చిరాకేసి భయం వేసి మనకి ఇక్కడ ఎప్పుడు దుఃఖంగా ఉందని అనుకుంటాం, వెంటనే నిద్రలేస్తాం అనమాట. ఆ నిద్రలేచే సమయంలోనే కృష్ణుడు ఆధ్యాత్మిక ఆచార్యుడిని పంపిస్తాడు, ఎందుకని ఓ వీడు ఇంకా భయపడుతున్నాడు కాబట్టి వీడే ఇప్పుడైతే మంచి సమయం శరణాగతి పొందడానికి, వెంటనే మనం కృష్ణుడికి శరణాగతి పొందుతాం ఆధ్యాత్మిక ఆచార్యుడి ద్వారా. కాబట్టి ఏదైతే మనం అనుకుంటున్నాం ఇప్పటి వరకు భౌతిక సంసారంలో ఉన్న కులం మతం నాది, ఆఖరికి మనకి ఎవరైతే జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా శాశ్వతం కాదు. అది ఎలాంటిదంటే దానికి కూడా చాలా ఉదాహరణలు చెప్పుకుంటారు, చాలా ఉదాహరణలు. మనకి ఉన్న తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అంటే, నది ఉంటుంది, నదిలో కొన్ని ఆకులు ఆత్మలు అనుకుంటే, ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆత్మ అనుకుంటే, ఆకులు నీళ్ళలో కొట్టుకుంటూ వెళ్తుంటాయి, నీళ్ళు కొట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఒక ఆకు కొన్ని రకాల ఆకులతోటి ఒక సమయంలో ఉంటే కొంచెం ముందరికెళ్ళగానే ఇంకొక ఆకుతో కలుస్తుంది, ఇంకొక ఆకుతో కలుస్తుంటుంది. ఈ విధంగా మనం మన ప్రయాణంలో భౌతిక సంసార సాగరంలో ఎలాగా వెళ్తున్నాం, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కరిని కలుస్తున్నాం అనమాట, కొన్ని స్నేహితులుగా, కొంతమందిని మిత్రులుగా, తర్వాత జన్మలో ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ కడుపునే మనం జన్మిస్తున్నాం అనేది జరుగుతుంది. ఆ శత్రువుకి కొన్నిసార్లు సేవ చేయాల్సి రావచ్చు, శత్రువు ఇంకా పెద్ద శత్రువు అవ్వచ్చు. కాబట్టి అలాగా అనేక విధాలుగా మనం కలుస్తున్నాం, ఇదంతా కూడా కాల ప్రభావం వల్లనే జరుగుతుంది. ఎప్పుడైతే దీని నుంచి బయటపడతామో, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గమ్మత్తైన విషయం, మనం ఈ కాలం గురించి ఎంత చెప్తున్నా కానీ కాలం ఇక్కడ ఉంది అక్కడ లేదు అంటే దాన్ని అర్థం చేసుకోవడం మన బుద్ధితోటి కష్టమే. మరి ఎలా అర్థం చేసుకోగలం? మన తెలివితేటలతోటి మన బుద్ధితోటి కాలం ఇక్కడ ఉంది అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలని, ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలం అనేది లేదు, ఎలా అర్థం చేసుకోగలం? అర్థం చేసుకోగలమా? అవును, టెంపరీ అనగానే కాలం పరిధిలోకి రావాలని ఏమన్నా మరి అక్కడ కూడా మరి మనం రాసలీలు జరుగుతుంది, పౌర్ణమి ఉంది, భూలోకంలో మరి గోలోకంలో కూడా అక్కడ పగలు రాత్రి ఉన్నాయి, రాసలీలు జరుగుతుంది, కృష్ణుడు లీలలు చేస్తున్నాడు, అక్కడ కూడా ఋతువులు ఉన్నాయి. మరి కాలం ప్రభావంలో కదా మనకి సాధారణంగా ఋతువులు ఉండడం అనేది. అది మీరు అదే ఓకే, అది మీరు థియరిటికల్ గా అంటే సిద్ధాంత పరంగా చెప్తున్నారు, కానీ మనం ఎలా అర్థం చేసుకో? సిద్ధాంత పరంగా చెప్పుకుంటున్నాను, నేను చెప్తున్నాను, అదే చెప్తున్నాను, నేను కూడా చెప్పింది సిద్ధాంత పరంగానే చెప్తున్నాను, కానీ అది మనకి ఎలాగ తెలుస్తుంది పూర్తిగా అక్కడ లేదనే విషయం ఎలా అవగతం అవుతుంది? అక్కడ లేదు ఇక్కడ ఉంది చెప్పాము, మీరు విన్నారు, ఓకే అర్థమైపోయింది. ఎలా అర్థం అవుతుంది అది? అంత పూర్తిగా ఎలాగ అవగతం అవుతుంది? ఎలా అవగతం అవుతుందంటే మనం భక్తిలో ముందరకెళ్లే కొద్దీ మనం ఎప్పుడైతే మన ఆత్మ అనేది సాక్షాత్కారం మనం పొందుతామో, ఆత్మ అనేది శాశ్వతం అనేది, అప్పుడు ఈ ఆత్మ అనేది దివ్య ఆనందం అనుభవించడం మొదలు పెడుతుంది. ఆ దివ్య ఆనందం అనేది ఈ శరీరంతో ఎటువంటి సంబంధం అనేది ఉండదు, ఆత్మ యొక్క ఆనందం. అదేవిధంగా ఆ ఆత్మ ఇదే శరీరంలో ఉండి కూడా భగవంతుడు సేవ చేయొచ్చు అనమాట. ఆచార్యులు ఇక్కడే ఉండి వాళ్ళు గోలోకం వెళ్ళి అంటే గోలోకంలో సేవ చేస్తూనే ఇక్కడ కూడా ఉంటారు రెండు విధాలుగా. అప్పుడు మనకు అర్థమవుతుంది, అంటే అవగతం అవుతుంది, పూర్తిగా సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు అక్కడ లేదు ఇక్కడ ఉంది అనేది పూర్తిగా తెలుసుకోగలం. లేదంటే అప్పటి వరకు మనం సిద్ధాంతపరంగా వినడమే అంతే, కానీ విశ్వాసం అనేది ఉండాలి. కానీ ఎప్పుడైతే ఇది విశ్వాసం లేదో సాక్షాత్కారం అనేది మర్చిపోవచ్చు ఇంక మీరు. ఎవరైనా సరే మనం కానీ విశ్వసించలేదంటే మనకి సాక్షాత్కారం అనేది మర్చిపోవడం. అందుకని మనం సిద్ధాంతం అంటున్నాం. సిద్ధాంతం ఉంటే ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి దాని ఫలితాన్ని మనం పొందుతాం. సిద్ధాంతాన్ని మొట్టమొదట విశ్వసించాలి. ఎందుకని విశ్వసిస్తున్నాం ఇక్కడ సిద్ధాంతాన్ని? ఆచార్యులు వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని అమల్లో పెట్టి దాని యొక్క ఫలితాన్ని పొందారు కాబట్టి మళ్ళీ మనం దాన్ని విశ్వసిస్తున్నాం. ఆ ఫలితం ఎలాగ చూడగలం? దానికి భౌతికంగా ఎటువంటి ప్రక్రియ లేదు, భౌతికంగా ఏం చేయలేం దాన్ని చూడడానికి. ఆధ్యాత్మికంగా ఏదైతే సాధన ఉందో వాళ్ళు ఇచ్చింది అది చేస్తేనే మనం దాన్ని చూడగలం, లేదంటే సంభవం కాదు. ఉదాహరణకి ఇక్కడ ఒక చిన్న ఇది చెప్పారు, ఏంటి? అయినప్పటికీ ఎవరును వాటికి ఏ విధముగు మన దైనందిన జీవనమును కూడా మన పరిధికి అతీతములైన విషయములు అనేకములు కలవు. మన జీవితంలోనే మన పరిధికి మన బుద్ధికి అతీతమైనవి. ఉదాహరణకి చిన్నది ఏంటంటే మన గోల్డ్ పెరుగుతుంటాయి. ఎలా గోల్డ్ పెరుగుతున్నాయి అసలు మనకి తెలుసా? లోన ఏం ప్రక్రియ జరుగుతుందో మన శరీరంలో. తెల్ల జుట్టు వస్తుంది. అసలు ఈ తెల్ల జుట్టు లోపల నుంచి ఎలా వస్తుంది? ఇదంతా కూడా మన పరిధికి అతీతంగా ఉన్నాయి. శాస్త్రజ్ఞులు లేదు అంటే సోకాళ్ళు శాస్త్రజ్ఞులు మనం అనేకసార్లు చెప్పుకున్న నిజమైన శాస్త్రజ్ఞులు ఆచార్యులు. వీళ్ళు ఎవరైతే శాస్త్రజ్ఞులు అని చెప్పబడుతున్నారో వాళ్ళు చెప్తారు లోపల ఏదో పిగ్మెంట్ ఉంది, దానికి రంగు మారిద్ది, తర్వాత ఇలా ఇద్ది అలా ఇద్ది అని. కానీ అదంతా కూడా కేవలం మానసిక కల్పన మాత్రమే, కేవలం మానసిక కల్పన మాత్రమే. కొంతవరకు రైట్ అయి ఉండొచ్చు, కానీ పూర్తిగా అంత జ్ఞానం మొత్తం వాళ్ళు ఇవ్వలేరు. మొత్తం ఎవరు ఇవ్వగలరు? వాళ్ళు ఏదైనా లేదంటే కనీసం ఏదో ఒక చర్య గురించి చెప్పగలరు, కానీ అనేక చర్యలు జరుగుతున్నాయి మన శరీరంలో మన చుట్టూ. అన్నిటినీ వివరించగలరా? లేదు. కేవలం వాటిని అనుభవించడం తప్ప మనం ఇంకేం చేయలేం. ఉదాహరణకి ఎండ ఎక్కువగా ఉంది, విపరీతంగా మనం వెళ్ళి ఎండని ఆపగలమా? ఎండాకాలంలో చల్లగా చేయగలమా? భూమిని దూరంగా పెట్టగలమా? సూర్యుడి నుంచి దూరంగా తీసుకెళ్లగలమా? మన చేతిలో ఉంది అది. మనం ఆ భూమి మీద ఉన్నాం, భూమిని మనం ఎలా నెట్టగలం, ఎలా తీసుకెళ్లగలం? అందుకే అదంతా కూడా భగవంతుడి యొక్క అధీనంలోనే ఉంది. కొంచెం ఏమాత్రం బుద్ధితో ఆలోచించి ఇది అర్థమైపోతుంది అనమాట. ఇదంతా కూడా భగవంతుడి అధీనంలో ఉంది. కృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్తున్నాడు, కాలోస్మి, నేను కాలాన్ని, అంటే కాలం తన యొక్క అధీనంలో ఉందని అర్థం. ఎస్ యాజ్ఞయ బ్రహ్మ సమితిలో ఎస్ యాజ్ఞయ భ్రమతి కాలచక్రం కృష్ణుడి యొక్క అధీనంలో, ఆయన యొక్క అగ్ని మీదకు నడుస్తుంది. అవును, అన్ని కూడా నడుస్తున్నాయి కృష్ణుడి అధీనంలో. ఎలాగా అన్ని కూడా కాలం అధీనంలో ఉన్నాయి. ప్రతి ఒక్కటి సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా కాలం అధీనంలోనే ఉంది. భౌతిక సంసారం ప్రతి ఒక్కటి, మనం జన్మించడం, మన జన్మం ఏ విధంగా నిర్ణయిస్తున్నాం, కాలం ప్రకారం ఆ నక్షత్రాలు, దాని ప్రకారం మన యొక్క జాతకం, మన యొక్క నడవడిక, ఇవన్నీ కూడా కాలం అధీనంలో. ఎప్పుడు జన్మించాం, ఏ నక్షత్రం ఉంది, ఇవన్నీ కూడా కాలం అధీనంలోనే ఉన్నాయి. కాబట్టి ఈ కాలానికి కాలాన్ని దాటాలంటే ఎవరైతే కాలం అధీనంలో ఉందో, ఎవరైతే అధీనంలో అయితే ఉందో ఆయన్ని ఆశ్రయించాలి. ఎలాగా, ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నాం, చిన్నపిల్లాడు గట్టిగా అరిస్తే తల్లి తీసుకెళ్తుంది, ఓ నాకు కష్టంగా ఉంది అమ్మ అమ్మ కాపాడు. అదేవిధంగా మనం కూడా తీవ్రంగా భక్తి చేయాలి, తీవ్రంగా కృష్ణుని ప్రార్థించాలి, కృష్ణ కాపాడు కాపాడు కాపాడు. ఏదో ఊరికి కాపాడు అంటే ఏదో ఊరికి అంటున్నాడులే అనుకుంటాడు, కానీ నిజంగా తీవ్రంగా కాపాడని ఎలా ప్రదర్శిస్తామని మన యొక్క వేష భాషలు అన్నీ కూడా కృష్ణుడికి అనుకూలంగా మార్చుకుంటాం. కృష్ణుడు ఏ విధంగా చెప్తున్నాడు, ఉదాహరణకి శిఖ పెట్టుకోవడం, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎందుకు చేస్తున్నాం, అప్పుడే కృష్ణుడు తీసుకెళ్తాడు. అంటే ఇవన్నీ ఎందుకు పెట్టాడు కృష్ణుడు, నేరుగా కృష్ణుడు మనకు శిఖ లేకపోతే లేదా తిలకం లేకపోతే తీసుకెళ్ళలేడా, తీసుకెళ్ళలేడా, తీసుకెళ్ళగలడా, తీసుకెళ్ళగలడు. కానీ మరి ఇవన్నీ ఎందుకు పెట్టాడు, ఎందుకంటే ఇది శరణాగతి, మనం భగవంతుడికి శరణాగతి పొందామనేది బహిర్గతంగా ప్రదర్శిస్తున్నాం అనమాట. కృష్ణుడికి శరణాగతి పొందామని ఇది ప్రదర్శించే, అది కృష్ణుడి శరణాగతి పొందామని కృష్ణుడికి చెప్పడం అనమాట. అదేవిధంగా ముఖ్యంగా ఆచార్యులకు చెప్పడం, కృష్ణుడు తెలుసుకుంటాడు కానీ ఆచార్యుడు కూడా జీవుడే, అతనికి ఎలా తెలుస్తుంది, మనం ఈ విధంగా ఆచార్యుడికి ప్రదర్శించడం ద్వారా. ఆచార్యుడు ముక్త జీవుడు కానీ అయినప్పటికీ పరమాత్మ కాదు కదా, అన్ని అందరి హృదయంలో ఏముందని తెలుసుకోవడానికి. అందుకని మనం ఆయన యొక్క కృపను పొందాలంటే మనం ఈ విధంగా ప్రదర్శిస్తే ఆయన మన పట్ల కృపను చూపిస్తాడనమాట. ఓహో వీళ్ళు కూడా కృష్ణుడు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఇలాగ మారుతున్నారు కాబట్టి మనకు కృపనిస్తాడనమాట ఆధ్యాత్మిక ఆచార్యుడు. కాబట్టి తీవ్రంగా చేయాలి భక్తి, తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. పరమ పురుషుణ్ణి చేరుకోవాలంటే ఎవరి అధీనంలో అయితే కాలం ఉందో ఆ కాలాన్ని దాటాలంటే మనం ఏం చేయాలి, అదే మనం ఆ కాలాన్ని దాటాలి. అదే సమయంలో మన ఈ కాలం అధీనంలో ఉన్నాం కాబట్టి ఆ కాలాన్ని కూడా కృష్ణుడి సేవలో ఉపయోగించాలి. మన అధీనంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా కృష్ణుడి సేవలో ఉపయోగించాలి. ఇదే యుక్త వైరాగ్యం అని చెప్పి మనకి ఇప్పుడు కాలం మనకి కొంత సమయం అనేది ఉంది జీవించడం, కాబట్టి దాన్ని కూడా కృష్ణుడి యొక్క సేవలో ఎలాగా పూర్తిగా 100% మనం ఇప్పుడు చేయడం లేదు కానీ ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఆ విధంగా ప్రయత్నం చేస్తామో భగవంతుని చేరుకోవడానికి అరవడం మొదలు పెడతాం కృష్ణ కృష్ణ అని, అప్పుడు కృష్ణుడు మన వైపు చూస్తాడు, మెల్లగా కృష్ణుడు వచ్చేసి తీసుకెళ్లిపోతాడు. హరే కృష్ణ.
గంధరాజ శ్రీమద్ భాగవతం కీ జై. శ్రీల ప్రభుపాదకి జై.